The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం జూన్ 13, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఉషా వినోద్ రాజవర్మ అండి వచ్చేసాను. మీ అందరికీ నమస్కారాలు. జై గురుదత్త. మనం గత 2 వారాలుగా అమృత బిందువులు కార్యక్రమంలో మైసూరు దత్తపీఠంలో జరిగేటువంటి పూజలు, నిత్యాన్న దానాలు, వేదాధ్యయనము, వైద్య సేవలు, యజ్ఞయాగాదులు మొదలైన వాటి గురించి, మరియు దత్తావధూత పూజ్యశ్రీ స్వామీజీ వారి విరచిత వివిధ భాషల్లోని భజనల గురించి, వారి చిటుకు సాహిత్యంలోని కొన్ని అమృత బిందువులను కూడా మనము అందుకున్నాము. నేడు ఆశ్రమంలో కొలువైనటువంటి శ్రీ కాలాగ్ని శమన దత్తదేవునికి ఆదివారం నుండి శనివారం వరకు రోజూ సాయంత్రం జరిగే కాగడాహారతులు, 16 ఒత్తుల దీపాల వరుస హారతి గురించి చెప్పుకుందాము. దత్తదేవునికి ఇచ్చే ఒక్కో హారతి ఒక్కో ప్రత్యేకత సంతరించుకుని కేవలం ఆ హారతి వెలుగుల్లో మాత్రమే దివ్య దీప కాంతులతో వెలిగే దత్తమూర్తిని దత్తభక్తులందరూ చూసి పులకిత మనస్కులవుతూ ఉంటారు. అది భజనయోగ సిద్ధిగా అభివర్ణిస్తున్నారు శ్రీ దత్తపీఠ ఉత్తరాధికారి, సాక్షాత్తు స్కందస్వరూపుడు అయిన శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థస్వామివారు. పూజ్యశ్రీ స్వామీజీ వారి చక్కని గళంలో మనం ఇప్పుడు ఒక భజన మనం వింటున్నాము. కాగడాహారతి వింటున్నాము. ఇది భజనయోగ సిద్ధిగా అభివర్ణిస్తూ ఉన్నారు శ్రీ దత్తపీఠ ఉత్తరాధికారి, సాక్షాత్తు స్కందరూపుడు అయిన శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు. వారి మాటల్లోనే విందామా మరి. మైసూరు అవధూత దత్తపీఠంలో నిత్యము జరిగే అనేక కార్యక్రమాల్లో కాగడాహారతి అనేది చాలా ముఖ్యమైనది. దీనిని చూసేందుకే దేశ విదేశాల నుండి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇందుకు ప్రధానమైన కారణాలు 2. అన్ని విద్యుత్ దీపాలను ఆర్పివేయగా నెయ్యితో వెలిగించే 16 దీపాల కాంతులలో సూర్యుడిలాగా వెలిగిపోయే కాలాగ్ని శమన దత్తమూర్తిని చూడాలి అనేది మొదటి కారణమైతే, మరి 2వ కారణం ఏంటంటారు, వారంలోని 7 రోజులకు స్వామీజీ వారు రచించిన 7 కాగడాహారతి కీర్తనలే 2వ కారణం అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క కాగడాహారతులకు అంత చక్కని వైబ్రేషన్ అంటాం కదా, అది ఉంటుంది. మనకు ఒక విధమైనటువంటి ఆత్మసంతృప్తి కలిగించేటువంటి భావన అందులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దత్తభక్తులందరూ ఈ కాగడాహారతులు చూడాలి అని చెప్పి ఊవిళ్ళూరుతుంటారు. మంచి రాగంలో కూర్చోబడిన సంస్కృత కీర్తనను శృతిబద్ధంగా వినసొంపుగా భక్తులు పాడుతూ ఉండగా, దానికి అనుగుణంగా వేగంగానూ కాక మరీ నిదానంగానూ కాక అర్చకులు దత్తుడికి నీరాజనం ఇస్తూ ఉండగా, ఆ దృశ్యాన్ని చూసిన వారికి జన్మ తరించిన భావన కలుగుతుంది. కాకడహారతిని చూసేవారికి, అంటే కాకడహారతిని చేసేవారికి చూసేవారికి కూడా కార్యసిద్ధి అవుతుంది, పనులన్నీ నెరవేరుతాయి. కాకడహారతి దత్తుడికి చాలా ఇష్టమైన సేవ. కాకడహారతిని చూసేవారికి గురుదీప సహాయంతో ఆత్మదీప దర్శనం కలుగుతుంది. దత్త జయంతి సందర్భంలో పూజ్యశ్రీ స్వామీజీ వారు స్వయంగా 7 కీర్తనలతోనూ కాకడహారతిని చేస్తారు. ఈ వ్యాసంలో ఆదివారానికి సంబంధించిన కాకడహారతి కీర్తన యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీదత్తదేవం శిరసా నమామి, శ్రీదత్తరాజం మనసా స్మరామి, శ్రీయత్రిఘనయోగ ఫలభూత దేహం శీతరశ్మి దుర్వాస సహజాత యుగ్మం, నిజమాతృ భవ బంధ నిర్మోక దక్షం నిజ భక్త రక్షార్థ సహ్యాద్రివాసం, జంభాక్య సంహార పరిపాలితేంద్రం వేద ప్రదానోపకృత బ్రహ్మదేవం, ప్రహ్లాద పరిపాలమవధూత రూపం యతివేష సంబుద్ధ యదురాజరాజం, శ్రీ విష్ణు దత్తార్పితాత్మీయ మంత్రం నిజ బోధనోన్మోచితాలర్కరాజం, శ్రీకార్త వీర్యాఖ్య వరదాన వీరం భృగురామ బోధిత త్రిపురా రహస్యం, కారుణ్య పరిపూత రూపధర్మ కీర్తిం సద్భద్రశీలీ కృతాత్మీయ భక్తం, ఆయుర్మహారాజ వరదాన ధీరం జన్మ పరిపుష్ట నహుషాధిరాజం, శ్రీపాద శ్రీవల్లభాకార గమ్యం నరసింహయతి రాజ రాజావతారం, శ్రీ సచ్చిదానంద నిత్య ప్రకాశం శ్రీ సచ్చిదానంద నిత్య ప్రకాశం, శ్రీదత్తదేవం శిరసా నమామి, శ్రీదత్తరాజం మనసా స్మరామి. ఇప్పుడు ఈ కాకడహారతి యొక్క అర్థం కూడా చక్కగా తెలుసుకుందాము. మరి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారి మాటల్లోనే, శ్రీదత్త దేవుడిని శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను, శ్రీదత్త దేవుడిని మనస్సుతో స్మరిస్తూ ఉన్నాను. శ్రీదత్త అనే పదమే చాలా విశేషమైనది. ఎవరైనా ఏదైనా అడిగితే ఇదిగో వస్తున్నాను అనో లేదా రాబోయే కాలంలో ఇస్తాను అనో అంటారు, కానీ దత్తుడు అడిగే అవకాశమే ఇవ్వడట. దత్తుడు ఎలాంటి వారంటే అడిగే అవకాశమే ఇవ్వడట. భక్తుల మనసులో కోరిక పుట్టకముందే ఆ కోరికను దత్తం అంటే ఇచ్చేశాము అంటాడట. అందుకే ఆయనకు దత్త అనే పేరు వచ్చింది. అందుకే ఆయనను దేవుడని, రాజు అని శ్రీ స్వామీజీ వారు కీర్తించడం చాలా సముచితంగా ఉంది. లోకంలో ఎక్కడైనా అడిగేవారే ముందుంటారు, ఇస్తాము అనేవారు ఇవ్వవలసి వస్తుందనో లేదా మరో కారణంతోనో ఎక్కడో తాక్కుని ఉంటారు. కానీ దత్తుడు విషయంలో ఇది తలకిందులైనది. ఇచ్చే దత్తుడు కోరే భక్తుల కన్నా ముందుంటాడు. అందుకే ఆయనకు శిరస్సు వంచి నమస్కరించాలి, ఎల్లప్పుడూ ఆయనను మనసులో నమస్కరిస్తూ ఉండాలి అని స్వామీజీ వారు సూచించారు. ఆయన నిత్యతృప్తుడు. దానం చేసి బాధపడేవారు కొందరుంటారు, ఆయన అటువంటి వాడు కాడు. ఎంత ఇచ్చినా ఆయనకు ఇంత ఇచ్చామే అనే ధ్యాసే లేదు. ఆయన తన ఆత్మ సామ్రాజ్యంలో, తన ఆత్మక్రీడలో తాను మునిగిపోయి ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఎంత ఇచ్చినా తరగని ఆత్మశక్తి సామ్రాజ్యానికి మరి ఆయన రారాజు కదా. ఇక చరణాలలో ఆ దత్తుడి తత్వము గొప్పదనము చెప్పబడుతూ ఉన్నాయి. శ్రీయత్రి ఘనయోగ ఫలభూత దేహం శీతరశ్మి దుర్వాస సహజాత యుగ్మం, నిజ మాతృ భవబంధ నిర్మోక దక్షం నిజ భక్త రక్షార్థ సహ్యాద్రివాసం. ఆ దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి యొక్క గొప్ప తపోయోగానికి సత్ఫలంగా దేహాన్ని స్వీకరించి అవతరించాడు. ఆయనకు చంద్రుడు, దూర్వాసుడు అనే ఇద్దరు తోబుట్టువులు. తన తల్లికి సంసార బంధాన్ని పోగొట్టడంలో ఆయన సమర్థుడు. తన భక్తులను రక్షించేందుకై ఆయన సహ్యాద్రిలో నివసిస్తూ ఉంటాడు. అటువంటి దత్తస్వామికి నమస్కరిస్తూ మనస్సుతో స్మరిస్తాను. అత్రి మహర్షి తపస్సు చాలా ప్రసిద్ధమైనది. అనసూయాత్రి దంపతులు వృక్షకుల పర్వతంలో నిర్వింధ్యా నదీ తీరంలో అడవిలో తపస్సు చేశారు. వారి తపస్సు బ్రహ్మదేవుని ఆదేశానుసారం సాగింది. ప్రాణాయామంతో మనస్సును నిలిపి వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఒక పాదంపై నిలిచి శీతోష్ణ సుదుఃఖాలను ఆకలి దప్పికలను గెలిచి అత్రి మహర్షి తపస్సు చేశాడు. ఎవరు లోకాలకు ఈశ్వరుడో ఆయనను నేను చెరడవేడుతున్నాను, ఆ స్వామి తనకు సమానమైన సంతానాన్ని నాకు ఇచ్చునుగాక అనే సంకల్పంతో ఆ దంపతులు తపస్సు చేశారు. అలా తపస్సు చేస్తున్న అత్రి మహర్షి శిరస్సు నుండి ప్రాణాయామమునే కట్టెగా చేసుకుని బయటపడిన అగ్ని ముల్లోకాలను కాల్చివేసాగింది. అప్పుడు త్రిమూర్తులు దేవగంధర్వ సిద్ధ విద్యాధర ముని నాగులతో కలిసి ఆయన వద్దకు వచ్చారు. అత్రి మహర్షి ఒంటికాలపై నిలబడి త్రిమూర్తులను దర్శించాడు. సాష్టాంగ వందనములను చేసి వారిని స్తుతించాడు. త్రిమూర్తులు మెచ్చి తమ తమ అంశాలతో శివుడు దూర్వాసుడుగాను, విష్ణువు దత్తస్వామిగాను, బ్రహ్మచంద్రుడిగాను అనసూయాదేవి గర్భాన అవతరించారు. తుష్టేన విష్ణునా దత్తో దత్తసృష్టో మహాత్మన స్వశరీరాత్సముపత్య సత్వోద్రిక్తో ద్విజోత్తమః దత్తాత్రేయ ఇతి ఖ్యాతః సోన సూయాస్తనం వపౌ విష్ణురేవావతీర్ణోసౌ ద్వితీయోత్రే సుస్తో భవత్. విష్ణువు అత్రి అనసూయలకు దత్తుడనే పేరుతో జన్మించాడు. అత్రి శరీరం నుండి బయలుదేరిన సత్వగుణ శక్తితో అవతరించాడు. దత్తాత్రేయుడనే పేరుతో ప్రసిద్ధి చెంది అనసూయ స్తన్యాన్ని తాగాడు. ఇలా విష్ణువే అత్రికి రెండవ కుమారుడిగా అవతరించాడు అని బ్రహ్మాండ పురాణంలో శ్రీ దత్తాత్రేయ మహాత్మ్యము చెబుతోంది. తాను నిత్య సంచారి అయి భక్తులను రక్షించవలసి ఉంది అని చెప్పగా అనసూయమాత దత్తుడిని పంపేందుకు ఇష్టపడలేదు. అప్పుడు దత్తుడు తల్లికే ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ తల్లిలో మిగిలి ఉన్న కొద్ది బంధం కూడా కాలిపోయి ఆమెకు మోక్ష మార్గం సుగమమయ్యింది. జంభాక్య సంహార పరిపాలితేంద్రం వేద ప్రధానోపకృత బ్రహ్మదేవం ప్రహ్లాద పరిపాలం అవధూత రూపం యతివేష సంబుద్ధ యదురాజరాజం. జంభాసురుడనే రాక్షసుడిని సంహరించి ఇంద్రుడిని పరిపాలించాడు. వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి గొప్ప ఉపకారాన్ని చేశాడు. అవధూత రూపంలో ప్రహ్లాదుడికి ఉపదేశం చేసి అతన్ని తరింపజేశాడు. యతివేశంలో యదుమహారాజుకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అటువంటి శ్రీ దత్తదేవుడికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను, మనస్సుతో ఆయనను స్మరిస్తూ ఉన్నాను. జంభవధను గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. జంభుడనే రాక్షసుడు దేవతల అమరావతిపై దండెత్తి వారిని ఓడించి 100 సంవత్సరాలు అమరావతిని ఆక్రమించాడు. దేవతలను తరిమి తరిమి కొట్టాడు. దేవతలు భయంతో పరుగులు తీస్తూ వింధ్య పర్వతంలోని దత్తాశ్రమానికి వచ్చారు. దత్తుడిని శరణు వేడారు. దత్తుడు దేవతలకు తన ఆశ్రమంలోనే ఆశ్రయం ఇచ్చాడు. ధైర్యంగా ఉండమన్నాడు. అసుర దైత్య దానవ రాక్షసులు దేవతలను వెతుక్కుంటూ వింధ్యలోని దత్తాశ్రమానికి వచ్చారు. వారి కన్ను అనఘాదేవిపై నిలిచింది. ఆమెను ఎత్తుకుపోవాలనే ఆలోచన వారికి కలిగింది. జంభుడు ఆ అనఘాలక్ష్మిని ఎత్తి నెత్తిపై పెట్టుకుంటాడు. అంతే, దత్తస్వామి తన ధ్యానాగ్నితో వారందరినీ చూసి వారి వారి తేజస్సులను కాల్చివేశాడు. ఆ దుష్టులు శక్తిహీనులై అనఘాలక్ష్మిని నెత్తిపై పెట్టుకుని తేజోవిహీనులు ఐశ్వర్యవిహీనులు మదపీడితులు అయ్యారు. ఆశ్రమం నుండి పారిపోయారు. దేవతలు వారు వెంటబడి వారిని అణిచివేశారు. అనఘామాత ప్రభావంతో జంభుడు కాలిపోయాడు. దేవతలు తక్కిన రాక్షసాదులను సంహరించారు. ఇలా దత్తస్వామి ఇంద్రుణ్ణి ఆశ్రయించి కాపాడాడు. దేవతలు ఏం చేశారు? తక్కిన రాక్షసాదులందరినీ సంహరించేశారు. ఇలా దత్తస్వామి ఇంద్రుణ్ణి ఆశ్రయించి కాపాడాడు. మత్స్యావతారంతోనూ హయగ్రీవావతారంతోనూ దుష్టులను సంహరించి వేదాలను బ్రహ్మ మొదలైన వారికి తిరిగి ఇచ్చిన విష్ణువు దత్తుడే కనుక వేద ప్రదానం చేసి బ్రహ్మదేవుడికి ఉపకారం చేసిన వాడు దత్తుడే అని స్వామిజీ వారు ఈ చరణంలో సెలవిచ్చారు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని పుత్రుడు. ఆయన తల్లి గర్భంలో ఉండగానే నారదుడు ఉపదేశాన్ని పొందాడు. ఆయనకు దత్తుడు అడవిలో అజగరంగా అంటే కొండ చిలువగా కనిపించి గురుతత్వాన్ని మోక్ష మార్గాన్ని ఉపదేశించాడు. యతివేశంలో యదుమహారాజుకు అవధూత తత్వాన్ని తెలిపాడు. యదు దత్త సంవాదాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఉద్ధవుడికి తెలిపాడు. యదుమహారాజు ఇలా అడిగాడు, ఓ స్వామి, సాధారణంగా అందరూ తమను తాము ఉద్ధరించుకోవాలని తమ కోరికలు తీరాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు మాత్రం ఏ ప్రయత్నము లేకుండా ఒక జడులాగా మొద్దులాగా ఉన్నారే, దీనికి కారణమేమిటి? మీరు ఎల్లప్పుడూ ఆత్మేంద్రియ క్రీడిస్తూ ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు. ఏ భోగేచ్ఛ లేకుండా సుఖప్రాప్తిగా ఏ ప్రయత్నమో చేయకుండా మీరింత సుఖంగా ఎలా ఉండగలుగుతున్నారు నాకు చెప్పండి అన్నారు. దత్తుడు ఇలా అన్నారు, ఓ రాజా, నాకు 24 మంది గురువులు, వారిని చూసి నేను తీర్చిదిద్దుకున్నాను అని అంటూ గురుతత్వాన్ని తెలిపాడు. దత్తుడి ఆ ఉపదేశంతో యదుమహారాజు కృతకృత్యుడయ్యాడు. శ్రీవిష్ణు దత్తార్పితాత్మీయ మంత్రం నిజబోధ నోన్మోచి తాలర్క రాజం శ్రీకార్త వీర్యాఖ్య వరదాన వీరం భృగురామ బోధిత త్రిపురా రహస్యం. దత్తస్వామి విష్ణుదత్తుడనే బ్రాహ్మణుడికి తనదైన దత్తమంత్రాన్ని ఉపదేశించి ఉద్ధరించాడు. ఆత్మజ్ఞానాన్ని తెలిపి అలర్క మహారాజును తరింపజేశాడు. కార్తవీర్యార్జునుడికి లెక్కలేనన్ని వరాలను ఇచ్చి అనుగ్రహించాడు. భృగువంశీయుడైన పరశురాముడికి త్రిపురా రహస్యాన్ని బోధించాడు. అటువంటి దత్తస్వామికి శిరసా నమస్కరిస్తూ చేస్తున్నాను, ఆయనను మనసా స్మరిస్తున్నాను. కోరేవారి కోరికలను తీర్చడమే తన పనిగా కలిగినప్పటికీ దత్తుడికి కోరికలు లేని వారంటే చాలా ఇష్టం. అందుకే కాబోలు అనఘాష్టమి వ్రతంలో తమ 8వ సంతానంగా కామావసాయిత సిద్ధిని అనఘాదేవి అనఘస్వామి కలిగి ఉన్నారు. విష్ణుదత్త దంపతులు చాలా సరళమైన స్వభావం కలవారు, కపటం లేనివారు. భూతద్దంలో వెతికినా కూడా వారిలో కోరికలేనివి కనిపించవు. అందుకే ఆ దంపతులంటే దత్తుడికి చాలా ఇష్టం. ఈ విషయాన్ని తెలిపేందుకే స్వామీజీ వారు ఆత్మీయ మంత్రం అనే పదాన్ని కూడా ప్రయోగించారు. దత్తుడు విష్ణుదత్తుడికి ఏ మంత్రం ఉపదేశించాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వారి విషయంలో ప్రసన్నుడైన దత్తుడు వారికి ఆత్మదానాన్ని చేసుకున్నాడు. అది ఆయనకు నిష్కాములపై ఉండే దయ. జీవులందరికీ తల్లియే మొదటి గురువు అనే విషయాన్ని అలర్క చరిత్ర బలపరుస్తుంది. తల్లి అందు భక్తిగల అలర్కుడిని దత్తుడు ఉద్ధరించాడు. దత్తుడు అనగానే అందరికీ ఆయన పెట్టే పరీక్షలే గుర్తుకొస్తాయి. మరి ఆయన గురువు కదా, పరీక్షలు పెట్టి పాస్ చేయడం అనేది, అంటే గెలిపించడం అనేది ఆయన సహజ స్వభావం. అంతే కదా, పరీక్షలు పెడితే మనం పాస్ అయ్యామా లేదా అనేది మనం తెలుసుకుంటాం. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. తక్కిన వారి సంగతి ఎలా ఉన్నా దత్త గురువు మాత్రం పరీక్షలు పెట్టినా మార్కులు మాత్రం దండిగానే వేస్తాడు. ఆయన కురిపించే పదాలను, ఆయన కురిపించేటువంటి వరాలను ఊహించనైనా ఊహించలేము. కార్తవీర్యార్జునుడి విషయంలో కూడా ఇదే జరిగింది. అతడు పరీక్షలకు నిలబడ్డాడు, దత్తుడు వరాలను కురిపించాడు. పరశురాముడికి ఉపదేశం చేయడం అనేది తనకు తానే చెప్పుకోవడం వంటిది. శ్రీహరి అవతారమైన పరశురాముడికి తన ఉపదేశంతో అశాంతిని పోగొట్టి శాంతిని కలిగించి లోకానికి పంచతీర్థాలను అనుగ్రహించాడు. కారుణ్య పరిపూత నృపధర్మ కీర్తిం సద్భద్ర శీలీకృత ఆత్మీయ భక్తం ఆయుర్మహారాజ వరదాన ధీరం ఆజన్మ పరిపుష్ట నహుషాధిరాజం. ధర్మకీర్తి అనే రాజును కరుణతో కాపాడినవాడు, భద్రశీలుడనే వాడిని భక్తుడుగా చేసుకుని కరుణించినవాడు, తన భక్తులందరికీ భద్రశీలులంతటి వాడిగా తీర్చిదిద్దేవాడు, ఆయువనే మహారాజుకు వరదానం చేసిన ధీరుడు, నహుష మహారాజును పుట్టినప్పటి నుంచి కాపాడినవాడు అయిన దత్తస్వామికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయనను మనసుతో స్మరిస్తూ ఉన్నాను. దత్తదర్శనం చదివిన వారందరికీ ధర్మకీర్తి గురించి తెలిసే ఉంటుంది. ఉపవాస వ్రతంతో జన్మధన్యం చేసుకున్నవాడు భద్రశీలుడు, వ్రతాలకు మెచ్చి వరాన్ని అనుగ్రహించేవాడు దత్తస్వామి. ఆయువనే రాజు ఏకఛత్రాధిపతి. అన్నీ ఉన్నా అతడికి సంతానం లేదు, అందువల్ల దుఃఖిస్తూ ఉండేవాడు. సంతానానికే దత్తాశ్రమానికి వెళ్ళి దత్తుడి కాళ్ళు పట్టుకున్నాడు. ఆ సమయంలో దత్తుడు చిత్ర విచిత్రంగా ఉన్నాడు. ఆయువను శిష్యుడిగా స్వీకరించనని తిరస్కరించాడు. ఆయువు కృంగిపోకుండా 100 సంవత్సరాలు భక్తిగా సేవ చేశాడు, ప్రార్థించాడు. దత్తుడు నానా రకాలుగా పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షలకు నిలిచి గురుసేవ చేసిన ఆయువు యొక్క గురుభక్తికి మెచ్చి దత్తాత్రేయ స్వామి వరాలు అనుగ్రహించాడు. దత్తుడు ఇచ్చిన వరంతో నహుషుడు ఆయువుకు పుత్రుడుగా పుట్టాడు. నహుషుని జీవితం ఎన్నో మలుపులతో రకరకాలుగా సాగింది. అతడు ఇంద్ర పదవిని కూడా పొందాడు, కానీ దానిని నిలుపుకోలేక జారిపోయాడు. నహుషుడిని అన్ని కాలాల్లోనూ ఒక కంటితో కనబెడుతూ కర్మానుసారంగా అతడి జన్మను నడిపిస్తూ చివరకు అతన్ని ఉద్ధరించి దత్తస్వామి అతడికి మోక్షాన్ని ఇచ్చాడు. దత్తుడు తనను ప్రార్థించిన భక్తుల్నే కాక వారి వంశాలను కూడా తరతరాలుగా కాపాడతాడు అనేందుకు కూడా నహుష చరిత్రయే గొప్ప తార్కాణం. శ్రీపాద శ్రీవల్లభాకార గమ్యం నరసింహ యతిరాజ రాజావతారం శ్రీ సచ్చిదానంద నిత్యప్రకాశం శ్రీ సచ్చిదానంద నిత్యప్రకాశం. శ్రీపాద శ్రీవల్లభాకారంలో తెలిసేవాడు నరసింహ సరస్వతి యతి మహారాజ అవతారాన్ని స్వీకరించినవాడు, శ్రీ సచ్చిదానంద రూపంలో పరమాత్మగా నిత్యము ప్రకాశించేవాడు అయిన దత్తస్వామికి శిరసా నమస్కరిస్తూ ఉన్నాను, ఆయనను మనసా స్మరిస్తూ ఉన్నాను. జయగురు దత్త. ఇది మనకు ఈ భజన యోగ సిద్ధి అంటూ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారి చక్కటి అనుగ్రహ భాషణం మనం ఇప్పటిదాకా విన్నాము. ఇక మనము అమృత బిందువులో టైం అయిపోయింది కదా. కోటి విద్యలు అనేది ఈసారి అమృత బిందువు అండి. ఇది మనం చెప్పుకుందాం స్వామీజీ వారి చిటుకు సాహిత్యం. కోటి విద్యలు కోటి కొరకే అనంతుని చింతనకు అనంతనాథులు పట్టిన పట్టు విడువక గట్టిగా పట్టు అనంతుడు నీకు అనంతమునిచ్చు సచ్చిదానంద. విద్య ఏదైనా అది సరస్వతి స్వరూపం. విద్య అన్న వెంటనే కొన్ని పుస్తకాలను ముందు వేసుకుని చదవటం మాత్రమే కాదు, జ్ఞానాన్ని కలిగించే ప్రతి పని కూడా విద్యయే. పుస్తకములందలి జ్ఞానమును సంపాదించడం అన్నది సామాన్యమైనటువంటి అర్థం. ద్వే విద్యే పరా అపరా చేతి అని ఉపనిషత్తు విద్యను రెండు విధములుగా విభజించింది. ద్వే విద్యే అంటే రెండు విద్యలు, పరా అపరా అని రెండు. పరమాత్మను తెలుసుకుంటూ సంబంధించిన జ్ఞానం పరా విద్య, నిత్య జీవితంలో కనిపించేది అపరా విద్య. మానవ జీవితంలో సుఖంగా ఉండుటకు కావలసిన విద్యలు కోటికి పైగా అంటే అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ విద్యలన్నీ పొట్టనిపుటకు పనికి వస్తాయి. 64 రకములైన కళలన్నీ విద్యాస్థానములే. చిత్రకారుడు సజీవ చిత్రాలను శిల్పాలను చిత్రించిన చేనేత కార్మికుడు ఏం చేస్తాడు? మంచి వస్త్రాన్ని నేసి ప్రజల మన్నలను సంపాదిస్తాడు. అలాగే పొలం దున్ని భూమిని సస్యశ్యామలం చేస్తూ బంగారాన్ని పండించే రైతుల యొక్క వ్యవసాయ సంబంధించిన జ్ఞానం కూడా మరి విద్యయే కదా. చేతి వృత్తులని విద్యాస్థానములే, ఇవన్నీ ధన సంపాదన మార్గములే. సువర్ణ పుష్పం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయః శూరశ్చ కృత విద్యాశ్చ యశ్చ జానాతి సేవితుం అని విద్యాజ్ఞానం కలవారే భూమిని బంగారంగా మారుస్తున్నారని ఒక కవి చమత్కరించాడు. జీవితానికి సంబంధించిన ఈ నైపుణ్యాన్ని అనంతుని వైపు మరలిస్తే అది పరావిద్య అవుతుంది. ఈ విద్యలన్నీ అనంతుని సేవలో అనంత ఫలాన్ని ఇస్తాయి. నైపుణ్యం ఎంత ఎక్కువగా ఉంటే అనంతుడు అంత సంపదల్ని ఇస్తాడు. ఈ చిటుకు ద్వారా సమాజంలోని సామాన్య భక్తులను సాంసారిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితం వైపు శ్రీ స్వామీజీ మరలింపజేస్తూ ఉన్నారు. నిశ్చలమైన మనసుతో ఏకాగ్రతతో నీలోని విద్యలన్నీ అనంతుని సేవలో ఉపయోగిస్తే అనంతుడు అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాలను అందిస్తాడు. అదే సచ్చిదానందం. ఇప్పుడు స్వామీజీ విరచిత చక్కటి హిందీ భజన ఒకటి పాడుకుందామా? दत्त तुमहि माता पिता तुमहि मेरे बंधु सखा दत्त तुमहि माता पिता तुमहि मेरे बंधु सखा चरण शरण मुझको देना अपने कृपा से चरण शरण मुझको देना अपने कृपा से दत्त तुमहि दीन दाता जग के आदि जग के अंता దత్త తుమహి దీన దాత జగకె ఆది జగకె అంత చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే దత్త తుమహి మాతా పితా తుమహి మేరే బంధు సఖా చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే బ్రహ్మ తుమహి విష్ణు తుమహి మహాదేవ తుమహి ప్రభో బ్రహ్మ తుమహి విష్ణు తుమహి మహాదేవ తుమహి ప్రభో చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే దత్త తుమహి మాతా పితా తుమహి మేరే బంధు సఖా చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే సచిదానంద పతిత పవన భక్తోంకే జీవన ధన సచిదానంద పతిత పవన భక్తోంకే జీవన ధన చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే దత్త తుమహి మాతా పితా తుమహి మేరే బంధు సఖా చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే చరణ శరణ ముజుకు దేనా అపని కృపాసే అపని కృపాసే అపని కృపాసే. జయ గురుదత్త. ఇదండి ఈ వారం అమృత బిందువులులో మనం చర్చించుకున్నటువంటి చక్కటి అమృత బిందువు జయ గురుదత్త.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం జూన్ 13 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Yeah. చెప్పు నీ సంగతి ఏదో తేల్చేస్తాను ఇలా
కడియాలకు